కొడుకు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు కొడుకు ఎలా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు అన్నదాన్ని బట్టి ఆ తండ్రి పరిణితిని గుర్తించి దగ్గర ఉంచుకోవచ్చా దూరంగా పెట్టాలా నిర్ణయించుకోవచ్చు. తండ్రితో కొడుకుతో మాట్లాడటమే చేత కానీ తండ్రి లోకాన్ని ఉద్ధరిస్తాడా? ఏం ఉద్ధరిస్తాడు వాడు? అంతటి వ్యామోహం కొడుకు మీద ఇన్ని మాటలు అడిగాడు. అందులో ఎక్కడైనా ఎందుకు అలా ఉన్నావురా అని ఒక మాట అడిగి వినాలి. ఇన్ని నీకు ఇచ్చాను కదరా, అంటే ఇంకా ఏదో ఇమ్మని అడుగుతావురా నువ్వు, అయినా ఏం చేస్తాను తెస్తాను లేరా అన్న భావన ఉందా లేదా? ఇక ఆ కొడుకు ఎలా బాగుపడతాడండి? ఆ కొడుకు దేన్నో గుద్దేశాడని ఏడవడం కాదు, ఇంటర్మీడియట్ జూనియర్లో కొడుకు పేచీ పెట్టాడని మోటార్ సైకిల్ ఇచ్చిన తండ్రి కదా శిక్షార్హుడు ముందు. నేనైతే అంతే చెప్తాను, మీరేమైనా అనుకోండి. కాబట్టి దుర్యోధనుడు అన్నాడు ధృతరాష్ట్రునితోటి, ఏం చెప్పమంటావు నాన్న, పాండవుల రాజ్యం ఎక్కడి వరకు ఉందో తెలుసా నీకు? రాజసూయాగానికి వచ్చావుగా, చక్కగా కూర్చున్నావు, తిరిగి వచ్చేసావు. కానీ నేను రాలేదు, శకునితో కలిసి నేను ఉండిపోయాను అక్కడ, మైసభ చూసి వచ్చాను. పాండవుల రాజ్యం ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? ఉత్తర దిక్కున ఉత్తర కురు దేశముల వరకు విస్తరించింది. ఇప్పటి వరకు ఎవరి సామ్రాజ్యం లేదు అలా, అంత దూరం వెళ్ళింది. అర్జునుడు ఒక్కడే వెళ్ళి సంపాదించాడు. ఈ భూమండలం మొత్తం మీద వాళ్ల పట్ల ప్రీతి కలిగిన వాడు కాబట్టి శ్రీకృష్ణుడు, బంధుత్వం ఉన్నవాడు కాబట్టి ద్రుపదుడు, తప్ప వాళ్ల చేతిలో యుద్ధం చేసి ఓడిపోని రాజు లేడు. సమస్త ధరణికి నాథుడు ఇవాళ ధర్మరాజు, సార్వభౌముడు. శైల కానన ద్వీప విశాలమైన వసుమతీ చక్రమంతియు వారి వశము. ఏను ఒక రాజసుతుడనై ఇట్లు దీని చూడ నోపుదు, ఎట్లు దీని చూడ నోపుదు ప్రభవశూన్యునట్లు. నాన్న ఇవాళ పర్వతాలతో అరణ్యాలతో ద్వీపాలతో విశాలమైనటువంటి ఈ భూమండలం అంతా కూడా ధర్మరాజు గారి యొక్క ఏకఛత్రాధిపత్యంలో ఉంది, ఆయన పరిపాలనలో ఉంది. నేను ఒక రాజకుమారుణ్ణే, కానీ నాన్న ఒక రాజకుమారుణ్ణయ్యుండి ధర్మరాజు గారి యొక్క ప్రాభవాన్ని చూసొచ్చాను. నాకేది ఇవాళ సామ్రాజ్య వైభవం? నీకు అన్నున్నాయి కదరా, ఇన్నున్నాయి కదరా అంటావేంటి నాన్న? ఏముంది నాకు? ధర్మరాజుకి ఎంతుందో చూసావా? నన్ను రత్న పరిగ్రహణంబునందు పాండవుండు నియోగించ పార్థివేంద్ర, సర్వరత్నాకరైక ప్రశస్త రత్న పుంజముల కాస్పదము ధర్మపుత్రు గృహము. నన్ను ఎక్కడ పెట్టాడో తెలుసా నాన్న ధర్మరాజు? వచ్చిన వాళ్ళందరూ ఇచ్చిన రత్నాల పళ్ళేలన్నీ పుచ్చుకోరా అన్నాడు. అలాగే అన్నాను నాన్న పొరపాటున, ఇన్ని పళ్ళేలు ఇచ్చుకున్నాను లెక్కలేదు. సముద్రం రత్నాలకి వజ్రాలకి ఆలవాలం అంటారు, కానీ ఇవాళ అసలు ప్రపంచంలో ఉన్నటువంటి రత్నాలన్నీ ఎక్కడున్నాయో తెలుసా? ధర్మరాజు కోశాగారంలో ఉన్నాయి. అంత ఐశ్వర్యం ధర్మరాజుది. ఎవడో చెప్తే వినడం కాదు నాన్న, నేనే మోసి పంపించా కోశాగారానికి. నాకెంత బాధగా ఉంటుంది, ఎందరు రాజులు ఎన్ని పదార్థాలు పెద్ద చిట్టా చెప్పాడు వాడు, ఏనుగులు తెచ్చాడు వీడు, గుర్రాలు తెచ్చాడు వాడు, లొట్టిపిట్టలు తీసుకొచ్చాడు వీడు, సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చాడు వీడు, పట్టుబట్టలు పట్టుకొచ్చాడు వాడు, భూషణాలు పట్టుకొచ్చాడు వీడు, బట్టలు పట్టుకొచ్చాడు. నాన్న ఎంతమంది ఎన్ని పట్టుకొచ్చి ఎక్కడెక్కడ ఏ విశేష వస్తువులు ఉన్నాయో అవన్నీ ధర్మరాజుకి సమర్పించారు నాన్న. భావి పురాతనజ్యతన పార్థివ లక్ష్ములు పాండవేయు లక్ష్మీ విభవంబు తోడనుపమింప సమంబులు కావు, అశేష రాజావళిలోన నచ్చధికులైన సపత్నుల పేర్మి చూచి ఏ జూవె సహింపనోపక కృషుండ వివర్ణుడనైతి నెంతయున్. నాన్న ఈ భూమండలాన్ని ఏలినటువంటి పూర్వపు రాజులు ఎవ్వరూ కూడా ఇంత ఐశ్వర్యవంతులు కారు. అంత గొప్ప ఐశ్వర్యవంతుడైపోయినటువంటి ధర్మరాజు ఆ పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని చూసి నేను ఇలా చిక్కిపోయాను నాన్న, ఇలా కృశించిపోయాను నాన్న, అసూయతో నాకు నిద్ర పట్టట్లేదు నాన్న అన్నాడు. బయటపడిపోయాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. వాడు చెడ్డవాడైనా వాడి దగ్గరున్న మంచి లక్షణం అది. నేను చెడ్డవాడిని, ఇంకోడికి ఉంటే నాకు నిద్రపట్టదు. నాకుందని నేను నిద్రపోవడం కాదు, ఇంకోడికి ఉంటే నిద్రపోలేను. కాబట్టి నాన్న నాకు నిద్ర పట్టట్లేదు, నా రంగు తరిగిపోయింది అన్నాడు. ఇంకో విషయం తెలిసా నాన్న, ఉందని ఏడవడం కాదు నాన్న, వాడు పెట్టిన దానికి ఏడుస్తున్నాను. ఎంత పెట్టాడో తెలుసా? 100,000 భూసురోత్తములు కుడిచిన మనసి తనకు తాన మ్రోయు శంఖంబు ఒక్క నిమిషమేనియుడుకక మ్రోసే అయ్యద్ధరోత్సవంబునందు అన్నినాళ్ళు. 100,000 మంది బ్రాహ్మణోత్తములు భోజనం చేస్తే శంఖము మోగుతుంది ఒకసారి, ఆ యజ్ఞం జరిగిన నాళ్ళు ఆగకుండా శంఖం మోగుతూనే ఉంది. అంటే ఎన్ని లక్షల మంది బ్రాహ్మణోత్తములు అన్నం తినుంటారు అక్కడ, అంతమందికి పెట్టాడు నాన్న. ఏం చెప్పమంటావు? అవన్నీ చూశాను నా కళ్ళతో. ఎంత ఐశ్వర్యం, ఎంత దాచాడు, ఎంత పెట్టాడు, అయినా తరగలేదు. ఇంత ఐశ్వర్యమా? ఎంత ఏడుస్తున్నాడో చూడండి. అందుకే గుమ్మడకాయలు గుమ్మడకాయలు దృష్టి తీస్తే పోతుందండి ధర్మరాజుకి. కాబట్టి ధరణి హరిశ్చంద్రుడు భాసురయశుడై చేసే రాజసూయంబు అదియున్ సరికాదని ఏ భగతును సురుచిర విభవమున పాండుసుతు యజ్ఞముతో. హరిశ్చంద్రుడు ఎప్పుడో రాజసూయ మహాయాగం చేశాడంటారు, కానీ నాన్న అసలు ధర్మరాజు చేసినటువంటి రాజసూయ మహాయాగంతో పోలిస్తే హరిశ్చంద్రుడు చేసినటువంటి యాగం పెద్ద లెక్కలోకి రాదు. అంత గొప్పగా చేశాడన్నయ్యా, చేశాడు నాన్న. అభిషిక్తుడైన ఆ యమరాజసుతనకు సాత్యకి మౌక్తిక ఛత్రమొప్ప పట్టే భీముండును పార్థుండు మణిహేమదండ చామరయుగధారులైరి కమలనాభుండును కవలును ద్రుపదేశపుత్రుండు ద్రుపద దేశపుత్రుండు భూమిపతుల మూర్ధాభిషిక్తుల మృక్కించుచుండిరి దర్పంబు వెలయంగా దాని చూచి ఏను మొదలగా మహీపతులెల్లను దీప్తి తరిగియుండ తివిరి మమ్ము నగిరి కృష్ణ పాండునందన ద్రౌపది సాత్యకులు గరంబు సంతసమున. తన పని తాను సాధించుకోవడానికి ఎన్ని అబద్ధాలాడతాడో దుర్యోధనుడు, ఇది ప్రబల సాక్ష్యమి పద్యం. ఇందులో అన్నాడు, అభిషిక్తుడైన ఈ యమరాజసు తనకు సాత్యకి మౌక్తిక ఛత్రమొప్ప పట్టే. ఆ ధర్మరాజు గారు అవబృధ స్నానం చేశాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే అతి పవిత్రమైనటువంటి స్నానం అది. అవబృధం చేశారు అంటే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. అవబృధ స్నానం చేసినటువంటి వారు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వారు అవబృధం చేసిన వారండి, వారిని ముందు కూర్చోపెట్టండి అంటారు. అంటే అంత అనుష్ఠాన బలంతో అంతంత పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేస్తే చిట్ట చివర కూర్చోపెట్టి ఆ దంపతులకి కలశతో నీళ్లు పోస్తారు. మంత్రపూరితమైనటువంటి కలశలతో అభిషేకం చేస్తారు. ఆ స్నానానికి అవబృధ స్నానమని పేరు. అటువంటి అవబృధ స్నానం చేసిన తరువాత సాత్యకి కృష్ణుడి పక్కన ఉంటాడు ఎప్పుడు. ఆయన పాండవ పక్షపాతి. ఆ సాత్యకి ఛత్రం పట్టుకున్నాడు నాన్న. భీముండును పార్థుండు మణిహేమదండ చామర యుగధారులైరి. ఒక పక్క భీమసేనుడు, ఒక పక్క అర్జునుడు బంగారు కొమ్ములతో ఉన్నటువంటి చామరాల్ని పట్టుకుని వీచారు ధర్మరాజుకి. కమలనాభుండును కవలును ద్రుపదేశ పుత్రుండు వేర్వేర భూమిపతుల మూర్ధాభిషిక్తుల మృక్కించుచుండిరి. వరుస క్రమంలో నించుని దర్శనం చేసుకుని ఒక్కసారి ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుంటామండి, కాళ్ళకి నమస్కారం చేసుకుంటామండి అని వరుస క్రమంలో వస్తున్న రాజులు తోసుకుంటుంటే ఒక పక్క కృష్ణుడు నిలబడి, ఒక పక్క నకుల సహదేవులు నిలబడి, ఒక పక్క ద్రుపదుని యొక్క కుమారుడు దృష్టజ్యుమ్నుడు నిలబడి, వీళ్ళందరూ కలిసి ఆ రాజుల్ని తోసుకోకండి ఒక్కొక్కళ్ళని తీసుకెళ్లి ధర్మరాజు కాళ్ళకి దండం పెట్టిస్తే వాళ్ళ కిరీట కాంతుల చేత ధర్మరాజు యొక్క పాదములు ప్రకాశించి వాళ్ళు కప్పాలు కడుతుంటే రత్నాలు ఇస్తుంటే నేను పళ్ళాలు అందుకని పక్కకు అందిస్తుంటే నాన్న ఏం జరిగిందో తెలుసా? నేను అదంతా చూసి చాలా బాధ కలిగి నా ముఖంలో కాంతి తిరిగి నేను పక్కన నించుంటే కావాలని నన్ను చూసి కృష్ణుడు పాండునందనుడు అంటే పాండవులు ద్రౌపది ద్రౌపదీదేవి సాత్యకి వీళ్ళందరూ కలిసి మొక్కిస్తూ ఉండడం, నా వంక చూసి నవ్వుతూ ఉండడం. అలా నవ్వారు నాన్న. తండ్రికి ఎలా ఉంటుంది అసలు పుత్రవ్యామోహం? అలా నవ్వారా వాళ్ళు రాజసూయంలో? అలా నవ్వితే నిజంగా భీష్మాదులు ఒప్పుకుంటారా? అసలు నవ్వితే భీష్మాదులు ఒప్పుకోవడం అలా ఉంచండి, అలా పరిహాసాస్పదంగా నవ్వేటటువంటి అత్యంత అల్పమైన సంస్కారము కలిగినటువంటి వాళ్ళ అంటే వాళ్ళు నవ్వారన్న మాటని భారతంలో దుర్యోధనుడు ఎన్నో మార్లు చెప్పాడు. ఒక్కొక్కసారి చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళ పేరు కలిపాడు, ఒక్కొక్కళ్ళ పేరు తీసేశాడు. ఒక్కొక్క సందర్భాన్ని కలిపాడు, ఒక్కొక్క సందర్భాన్ని తీసేశాడు. అంటే ఎన్ని అబద్ధాలు ఆడాడు, వాళ్ళు నవ్విన దాన్ని ఎన్ని చోట్ల తీసుకొచ్చాడు. కృష్ణుడు నవ్వాడన్నాడు, సాత్యకి నవ్వాడన్నాడు, ద్రౌపదీదేవి నవ్విందన్నాడు, పాండవులు నవ్వారన్నాడు. ఇంతమంది మమ్మల్ని చూసి నవ్వడమే పనిగా పెట్టుకుని నవ్వారు నాన్న. నన్ను చూసి అసలే పుత్రవ్యామోహం. గుడ్డిరాజు దానికి తోడు ఇప్పుడు దుర్యోధనుడు చెప్పిన మాటకి తమ్ముడు కొడుకుల మీద కక్ష పట్టుకుంటాడా పట్టుకోడా? ఖచ్చితంగా కక్ష పట్టుకుంటాడు. అనగుడై 88,000 బ్రాహ్మణ ప్రవరుల బ్రహ్మవిధుల వెలయంగా అల్లిండ్ల నిలిపి ప్రత్యేకంప 32 దాసుల నొప్పనిచ్చి ముదముతో రక్షించు 10,000 ఉత్తమ భూసురుల తని అగ్రాసనమునగల ధౌతమయ పాత్రముల ప్రతిదినమును ఉడువను కట్టను తొడువ పూయ అనుభవింపగలుగుటది ఏమి పురుషార్థమయ్యా? కష్టపురుషునట్టు ఒరుల పేర్మి చూచుచుండ పెద్దయు నే నోపననిన బతికి ఇట్టు పతికి ఇట్టులనియ శకుని. ఆ ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు దుర్యోధనుడు, నాన్న 88,000 మంది బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ అగ్రహారాలిచ్చి ఇళ్ళిచ్చి మళ్ళీ ఒక్కొక్క బ్రాహ్మణుడికి 30 దాసులనిచ్చి వాళ్ళ జీతభత్యాలన్నీ ధర్మరాజు వరిస్తున్నాడు బ్రాహ్మణ రక్షణకి. అంతేకాదు తాను అన్నం తినేటప్పుడు ఒక్కడు తినడు, తను భోజనానికి కూర్చుంటే అగ్రాసనం మీద బంగారు కంచాలు వేసి ప్రతిరోజు తనతో పాటుగా ఎంతమందిని భూసురులు 10,000 ఉత్తమ భూసురులు 10,000 బ్రాహ్మణుల్ని తనతో పాటుగా పంక్తిలో కూర్చోబెట్టుకుంటాడు. వాళ్ళందరికీ బంగారు కంచాలు పెట్టించి వడ్డన చేయిస్తాడు. వాళ్ళని ఎత్తు మీద కూర్చోబెట్టి తాను కింద కూర్చుంటాడు. అగ్రాసనం మీద కూర్చోబెట్టి 10,000 బ్రాహ్మణుల చేత బ్రాహ్మణులకు అన్నం పెట్టి వాళ్ళు ఆచమనం చేసి పరిశేచనం చేసి వాళ్ళు తిన్న తర్వాత తాను తింటాడు. నాన్న అనకుడు, పాపం లేనివాడు, చాలా గొప్పవాడు నాన్న ధర్మరాజు, అంత చేస్తాడు. నా కర్మ ఏమిటో తెలుసా నాన్న? అది చూసి వాచలేదు, అది నా బాధ. చూసేశాను నాన్న చూడకూడనివి, ఇంకెక్కడ నిద్రపోతా, వివశుణ్ణయిపోయా, నీరసపడిపోయా, వివర్ణుణ్ణయిపోయా, ఇంకా నాకు ఒంట్లో ఓపిక లేదు. ఇక నేను ఓపిక పొందాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంది నాన్న, నువ్వే నన్ను రక్షించాలి అని కాళ్ళ మీద పడ్డాడు. ఎవరు మాట్లాడాలి? ధృతరాష్ట్రుడు మాట్లాడాలి. చిత్రం ఏమిటంటే ఇంకేమైనా ధృతరాష్ట్రుడు అంటాడేమోనని ముందరి కాళ్ళకి బంధంగా, నువ్వు మామయ్య చేస్తానన్నప్పుడు నువ్వెందుకు చెయ్యవు ఆపాటి, మామయ్య చేసిన ఉపకారం నువ్వు చేయలేవా అని ధృతరాష్ట్రుణ్ణి నిలదీయడానికి వీలుగా శకుని మాట్లాడుతున్నాడు. భానుప్రభుడకు పాండు మహీధన భానుప్రభుడకు పాండు మహీ నాథాత్తుజు లక్ష్మి ఎల్లను నీకు నేను అపహరించి ఇత్తు ధరానుత మాయాదురోధర వ్యాజమునం. ఎందుకు దుర్యోధన బాధపడతావు? భానుప్రభుడగు భానుప్రభుడగు పాండు మహీపతి, సూర్యుడు ఎలా తేజస్సుతో ఉంటాడో అటువంటి తేజస్సు కలిగినటువంటి ధర్మరాజు యొక్క సమస్త రాజ్య వైభవాన్ని ఐశ్వర్యాన్ని అపహరిస్తా. ధార్మిక ద్యూతంలో కాదు, నా దగ్గర అధర్మ ద్యూతం ఉంది, మాయతో పాచికలు వేస్తాను. 3 లోకాల్లో నన్ను మించినవాడు లేడు. ధర్మరాజు అమాయకుడు, తెలియదు, అంత సుశిక్షితుడు కాడు. ఆడడానికి వచ్చి పందెం మీద పందెం ఒడ్డి అన్నీ ఓడిపోతాడు. పావు గంటలో ధర్మరాజుకున్న సమస్త వైభవాలు నీవి చేసేస్తాడు. ఎందుకు బాధపడతావు దుర్యోధన అన్నాడు. అంటే ఇప్పుడు పాండవులకు అంత ఐశ్వర్యం ఉందని వీడు ఏడిస్తే వీడికి ఉన్నదాన్ని ఎలా రక్షించమంటే చెప్పగలను, కానీ వాళ్ళది పట్టుకొచ్చి వీడికి తెచ్చి పెట్టమంటే పాండవుల పరాక్రమం ఏమిటో ధృతరాష్ట్రుడికి తెలుసు. ఎలా తీసుకొస్తాడు? తీసుకురాలేడు. పరిష్కారం ఏమిటో శకుని చెప్తున్నాడు. ఇప్పుడు అయితే మామయ్య చెప్పినట్టు చేయరా అంటే ఏం చేయాలి? ధృతరాష్ట్రుడు జూత క్రీడకు ఆహ్వానించాలి. తాను అలా ఆహ్వానిస్తే 10 ఏమంటారు? పెద్దనా అన్నవి, రాజ్యం ఏలుతున్న వాడివి, దుర్మార్గుడివి, అలా తమ్ముడి కొడుకుల్ని పిలిచి మాయాజ్యూతంలో ఓడించచ్చా అని అడగారు. తాను మంచివాడిలా ఉంటూ పనిచేయాలి. అందుకని ఇప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు దుర్యోధనుడితోటి, ధీరమతి విదురుతోడ విచారింతం, వాడు నయవిశారదుడు, కళాపారగుడు, దీర్ఘదర్శి, అపార హితారంభుడు, ఉభయపక్షంబులకు. అలాగే అనలేదు, అనకుండా చాలా వివేకం కలిగినటువంటి వాడు విదురుడు, అతన్ని సంప్రదిస్తాడు. వాడు నయవిశారదుడు, నీతిశాస్త్ర కోవిదుడు, కళాపారగుడు, అన్నీ తెలుసున్నవాడు, దీర్ఘదర్శి, దూరదృష్టితో ఆలోచిస్తాడు. అపార హితారంభుడు భయపక్షంబులకు రెండు పక్షాలకి కూడా హితం కావాలని కోరుకునేవాడు. ఆ విదురుడితో నేను ఆలోచిస్తాను, ఆలోచించి నీకు చెప్తానన్నాడు. ఎందుకు విదురుడితో ఆలోచించడం? విదురుడు మహాధర్మమూర్తి. అంతటి ధర్మమూర్తి అయినటువంటి విదురుడు ఈ అక్రమాన్ని అంగీకరించడు. అంగీకరించడని తెలిసినప్పటికీ మరి ధృతరాష్ట్రుడు ఎందుకు విదురుడితో మాట్లాడటం? వినడగా ఎలాగో విదురుడు, విదురుడు తాను చెప్పిన మాట వినడు, మాయాజ్యూతానికి విదురుడు ఒప్పుకోడు. తప్పు అలాంటి వద్దు, బుద్ధి ఉందా లేదా నీకు? వాళ్ళకి పెద్దనాన్నవి అటువంటి పనులు చెయ్యొచ్చా? మాయాజ్యూతం ఏమిటి? పిల్లల మధ్య చిచ్చు పెడతావా? తప్పు అలాంటి పనులు చేయకూడదు అంటే అంటే ఊరుకుంటాడా? అలా ఊరుకునేవాడైతే ఆ బుద్ధి ఏదో తన కొడుక్కి తాను చెప్పద్దా? అంటే టక్కరితనం తండ్రిది ఎక్కడిదంటే, మహానీతి విశారదుడైనటువంటి విదురుణ్ణి నేను సంప్రదించాను, విదురుడు వద్దన్నాడు, కానీ ఏదో పిల్లలాడుకుంటానన్నారని ఒప్పుకున్నాను, విదురుణ్ణే పంపించాను తీసుకురమ్మని. నేనేం అబద్ధమాడానా? జూదం ఆడుకుందరు కానీ కాసేపు కొత్తగా సభ కట్టాను రండిని చెప్పి నేను పిలుపుకి ఆహ్వానానికి పంపించింది విదురుణ్ణే కదా, విదురుడే కదా వెళ్ళి మాట్లాడాడు అని విదురుణ్ణి తీసుకొచ్చి సన్నివేశంలోకి దింపితే తాను మంచివాడన్నట్లుగా కనపడచ్చు. దుర్యోధనుడు ప్రమాదకారా, ధృతరాష్ట్రుడు ప్రమాదకారా? నేనందుకుని విదురుడితో మాట్లాడి నీకు చెప్తానన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, పాండుపుత్రులకెప్పుడు పక్షపాతి విదురుడని చెప్పతొల్లియు విందు, దీని నెరిగి వారించుగాన అతడేల శకుని కైతవంబున కొడబడు కౌరవేంద్ర. ఎప్పుడూ విదురుడు పాండవ పక్షపాతి, వీడు పాండవ పక్షపాతి అంటాడు కానీ పాండవులు ధర్మమునందున్నారు, విదురుడు ధర్మపక్షపాతి. అందుకని విదురుడు పాండవుల పక్షాన మాట్లాడినట్టే కనిపిస్తుంది, పాండవుల పక్షాన మాట్లాడతాడు. అటువంటి విదురుడితో మాట్లాడి నువ్వే నిర్ణయం చేస్తావు మాయాజ్యూతానికి పిలిపించగలవా వాళ్ళని? విదురుడు ఒప్పుకుంటాడా? విదురుడితో మాట్లాడతానంటావేంటి? దీని కొడబడు పొడబడవేని నీడ ఈ క్షణమా సర్వభక్షుచే భక్షితుండడనగుదను, తెల్లమేనెట్లయినా వగపు దక్కి విదురుడును నీవు ఉండు ముదముతోడ. నువ్వు మహారాజువి, మంత్రి విదురుడు, ప్రతిదానికి మంత్రిని సంప్రదించాలా? నువ్వు నిర్ణయం చేయలేవా? నీ కొడుకు కోసమా మాత్రం పిలవలేవా? ఇంత కష్టపడి మేనమామ ఓడించి అన్నీ ఇప్పిస్తానంటున్నాడుగా, ఏ ఆహ్వానం పలకడానికి ఏం రాజుగా, అది కూడా చేయవా ఉపకారం తండ్రిగా? సరే అయితే ఓ పని చెయ్యి, నీకు విదురుడేగా ఎక్కువ, నువ్వో విదురుడు ఉట్టి కట్టుకు ఊరేగండి, నేను ఇప్పుడే అగ్నిహోత్రంలో దూకి చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతున్నాను. కొడుకు కోసం ఏమైనా చేసేస్తాడు కదా, చస్తే చావు అనమన్నాడు విదురుడు. వాడు ఒక్కడిని వదిలి దరిద్రం వదిలిపోతుంది, మిగిలిన కొడుకు లేరు 99 మంది, నీకు ఒక్కడే కొడుక, వాడొక్కడు చచ్చిపోతే కోట్ల మంది బతుకుతారు, వాడొక్కడు బతకాలని కోరుకుంటే కోట్ల మంది చచ్చిపోతారు, దౌర్భాగ్యుడు వాడిని వదిలే అన్నాడు. అలా ధృతరాష్ట్రుడు అనలేకపోయాడు. అక్కడ వచ్చింది పుత్రవ్యామోహం. కొడుకు అనేటప్పటికీ ఒరే తప్పురా అలా ఉండకూడదు అనడు, అనడు సరికదా, అదే వ్యామోహంతో ప్రవర్తిస్తూ చాలా ధార్మికంగా ప్రవర్తించినట్లు నటిస్తాడు. అక్కడుంది ఇబ్బంది. కాబట్టి వెంటనే అన్నాడు, ఒరే 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 అంత పని చేయకురా, నువ్వు కోరుకున్నట్టే చేస్తాను రా, పాండవుల్ని తప్పకుండా పిలిపిస్తాను అని 1000 మంది శిల్పుల్ని పిలిచాడు. ఎంత దురాలోచనో చూడండి, 1000 మంది శిల్పుల్ని పిలిచి అనేక ద్వారాలతో అద్భుతమైనటువంటి సభా నిర్మాణం చెయ్యండి అని వాళ్ళని ఆజ్ఞాపించి వలవలవలవలవల ఏడిచాడు. ఒరే కొడకా, నువ్వు అటువంటి పని చేయకురా, నువ్వు లేకపోతే నేను ఉండలేను రా అని. అంటే అక్కడ మహిసభా నిర్మాణం జరిగింది, రాజసూయానికి వాళ్ళని పిలిచారు, వీళ్ళని పిలిచారు. వాళ్ళని పిలవడానికి హేతు ఏమిటి? ఏదో ఒక హేతు ఉండాలిగా. కొత్తగా సభ కట్టాము, చాలా గొప్ప సభ, మణిసభ ఇది, ఓసారి ధర్మరాజు వాళ్ళు వస్తే బాగుంటుందని పిలిపించాడు. గోడలు స్తంభాలు ఎన్నాళ్ళు చూస్తారు మైసభని చూసిన వాళ్ళు? అందుకని ఏం చెయ్యొచ్చు, ఇంత గొప్ప సభ అలా చూస్తూ కాలక్షేపం ఉత్తిరే ఏం కూర్చుంటాం, కాసేపు జూదం ఆడుకుందాం అనొచ్చు. తర్వాత అన్న తర్వాత కావలసినవన్నీ చెయ్యొచ్చు. అందుకని దానికి పిలుపుకొక ప్రాతిపదిక కోసం మంటప నిర్మాణం చేశాడు సభ. అందుకు పిలిచాడు 1000 మంది శిల్పుల్ని. తన కొడుకు కోసం ఎంత దురాలోచనైనా చెయ్యగలడు, తమ్ముడి కొడుకులు తన కొడుకులే. అయినా అన్నగారు, తమ్ముడు చనిపోయాడు, అన్నగారై ఆ బిడ్డల్ని రక్షించవలసినటువంటి వాడు ఎంత దుర్మార్గుడై ఆలోచిస్తున్నాడో చూడండి. మనసుకి నియంత్రణ లేకుండా ఉండాలి కానీ తన మీద తనకి అదుపు లేకుండా పోవాలి కానీ మనిషి ఎంతకైనా తెగించగలడు అని విదురుణ్ణి పిలిచి, ఇలా మాయాజ్యూతంలో గెలవాలనుకుంటున్నారు, శకుని ఆడతాడు, నువ్వు వెళ్ళి పాండవుల్ని తీసుకురావాలని చెప్పాడు. విదురుడితో మాత్రం నిస్సందేహంగా చెప్పేస్తాడు, విదురుడితో మాట్లాడతాడు. మంత్రి కాబట్టి విదురుణ్ణి పిలిచి చెప్పాడు. విదురుడు అన్నాడు, ఇట్టి కార్యములకు నేను అవశ్యంబు ఒడంబడంగనోప ఉక్కివమున సుతులతోడ ఏల సుతులకు భేదంబు చేయ గడచితివి ఇది జటయనక. నీకు బుద్ధుందా? మాయాజ్యూతానికి నేను వెళ్ళి తీసుకురానా పాండవుల్ని? పిల్లలకి పిల్లలకి చిచ్చు పెడతావా? పెద్దనాన్నవి నువ్వున్నావా? పాండుపుత్రులకి నీ పుత్రులకి సయోధ్య కుదిరేటట్టుగా చూడాలి, అందరూ అన్నదమ్ముల బతికేటట్టు చూడాలి. కానీ ఏమి నీ పెద్దరికం కాల్చనా? ఏమిటి జూదమాడించడం? ఏమిటి పిల్లలతోటి? నేను ఒక్కనాటి ఒప్పుకోని జూదానికి. వలసి నీ పుత్రులెల్లా ఉండురులతోడ ఎట్లొడంబడియుందురు అట్లు చేయవలయం తమలోన జూదంబు వాదునగుట కలహ మూలంబ ఇట్టి శాంతులకునైనా. ఒకసారి జూదమాడడానికి అన్నదమ్ములే కూర్చున్నా మొట్టమొదట వాదన ప్రారంభం అవుతుంది, వాదన కలహం కింద మారుతుంది, కలహం యుద్ధం కింద మారుతుంది. జూదమంటూ మొదలు పెట్టిన తరువాత అది ఎంత ప్రమాదానికి వెడుతుందో ఎవరూ చెప్పలేరు. ఎంతటి శాంతమూర్తులైన వారు కూర్చుని మొదలు పెట్టినా అది క్రీడాద్యుతమే అయినా చిట్ట చివరికి అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకు నా మాట విను, నేను అంగీకరించనన్నాడు. అది ధృతరాష్ట్రుని యొక్క నయవంచన అంటే అక్కడ ఉంది. బుద్ధురా అని చెప్తున్నాడు విదురుడు. ఏమీ ఎరగని వాళ్ళ ధృతరాష్ట్రుడు అన్నాడు. పుత్రులకేల భేదమగు భూనత ఏనును నీవు జాహ్నవీ పుత్రుడు నుండగా అహితమున్ భయమున్ దొరకున్నే నాకు నా పుత్రులకు ప్రసాదకృత బుద్ధులు వెల్పులుగాన దీనికి మిత్రనిధి ఒడంబడుము మిన్నక సంశయమంద నీటికిన్. మహామంత్రి విదురుడు మంత్రి అని పిలవలేదు, మిత్రనిధి అన్నాడు. ఓ స్నేహితుడా, చిన్న బాధ అర్థం చేసుకో, నా బలహీనత నీకు తెలుసు కదా అని దాని అర్థం ఎక్కువ వాదన పెట్టకు దీని మీద అని. పుత్రులకేల భేదమగు భూనాథ భూనుత, ఎందుకు వస్తుంది కొడుకుల మధ్య వైరం? భలేవాడివే, ఏనును నేను లేను, నేనున్నానన్నవాడు ఏం చేశాడో చూద్దురు కాని. నిజంగా ద్యూతం జరిగినప్పుడు నేనున్నాను నేనున్నానన్నవాడు ద్రౌపదీదేవి ఏడుస్తూ మామగారి దగ్గరికి వచ్చి నిలబడితే ఏమీ వినపడి వాళ్ళ నించున్నాడు చీరలు ఒలిచేస్తుంటే. కాబట్టి నేను లేను, నీవు లేవు, నీవు జాహ్నవీపుత్రుడు నుండగా గాంగేయుడు భీష్మాచార్యులు వారు లేరు, నేను నువ్వు భీష్ముడు కూర్చుండగా పిల్లలు దెబ్బలాడుకుంటారా? హాయ్ అంటే ఊరుకోరు, అంత ఊరుకునే కొడుకు తన కొడుకు తెలియదు. కాబట్టి అహితమున్ భయమున్ దొరకొన్నే, జరగకూడనిది భయంకరమైనది జరుగుతుందా? నాకు నా పుత్రులకు ప్రసాదకృత బుద్ధులు వెల్పులుగానా, నాకు నా పుత్రులకి దేవతలు ఉన్నారయ్యా, వాళ్ళు ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు, ఎంత మంచి బుద్ధి ఉన్నవాడో కదూ రక్షించడానికి. దీనికి మిత్రనిధి ఒడంబడుమో స్నేహితుడా, ఒప్పుకోవయా, వెళ్ళి ఆ ధర్మరాజుని పాండవుల్ని తీసుకురావయా జూదమాడడానికి. కాసేపు వాళ్ళు క్రీడాజూతం ఆడుకుంటారు, పిల్లలు కాలక్షేపానికి ఆడుకుంటారు. అంటే అది కర్తవ్యత అనిష్ట, అంటే తాను చెప్పవలసినది చెప్పేశాడు. మంత్రిగా తన కర్తవ్యం తాను చేస్తాడు, ప్రభు ఆజ్ఞ, మహారాజు వెళ్ళి తీసుకురమ్మన్నాడు. అందుకని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళవలసిందే విదురుడు. అందుకని ఇప్పుడు వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. బయలుదేరుతూ ఎందుకైనా మంచిదని ఒక్కసారి భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇలా శకుని మాయాద్యూతం ఆడడానికి సిద్ధపడుతున్నాడు, పాండవుల్ని వెళ్ళి నన్ను తీసుకురమ్మంటున్నాడు ధృతరాష్ట్రుడు, ఇది ప్రమాదకరం కాదా అని అడిగాడు. భీష్ముడు అన్నాడు, ఖచ్చితంగా ప్రమాదకరమే, ధృతరాష్ట్రుడు ఇటువంటి నిర్ణయం చేసి ఉండి ఉండకూడదు, నువ్వేం చెప్పావు? వద్దని చెప్పాను. ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడు? వెళ్ళి తీసుకురమ్మని చెప్పాడు. నువ్వున్నావు, నేనున్నాను, తానున్నానని చెప్తున్నాడు పైగా. రాజ పదవిలో కూర్చున్నవాడు చేసిన నిర్ణయాన్ని గౌరవించాలి, అది వాళ్ల కర్తవ్యం. తన కంటి ముందు తాను పెంచిన వంశాన్ని తాను త్రుంచలేడు భీష్ముడు. అందుకని సరేనన్నాడు. బయలుదేరాడు విదురుడు. ఇక వెళ్ళి తీసుకురావాలి మానసికంగా సిద్ధపడుతున్నాడు. లోపల కడుపులో బెంగ ధృతరాష్ట్రుడికి. ఏమిటి బెంగ? ఇవాళ మాయాజ్యూతం ఆడతారు, సామ్రాజ్య వైభవాన్ని లాగేస్తారు, బానే ఉంది. కానీ పాండవుల తేజస్సు ఏమవుతుంది? పాండవుల పరాక్రమం ఏమవుతుంది? లోకం ఏమంటుంది? వీళ్ళు ఎటు తిరిగి ఎటొచ్చి పాండవులు తిరగబడితే అస్తమానం ఆడతారా జూదం? యుద్ధ భూమిలో నిలబడితే నా కొడుకులు ఏమైపోతారు తెలీదా? అధర్మం ఉన్న చోట విజయం ఉంటుందా? ఉండదు. ఉండదు కాబట్టి ఏమైపోతుంది? వాళ్ళది తనది కావడం కాదు, తనది వాళ్ళ తనది వాళ్ళదవుతుంది. పాండవులది అయిపోతుంది రాజ్యం అంతా. తన పుత్రులందరూ నశించిపోతారు. అందుకని కడుపులో బెంగ మంచి పని కోసం బెంగ కాదు, ఎప్పటికైనా తన వాళ్ళు నశించిపోతారేమో పాండవుల చేతిలోని బెంగ. అందుకని ఏకాంతంలో సభా నిర్మాణం అయిపోయాక దుర్యోధనుడిని పిలిచాడు. పిలిచి, జూదం ఇది ఏలా? దీనను భేదము మీలో ఉన్న పుట్టు పెలుచన యుష్మద్ భేదనము చేసి ఎగ్గురు ఉత్పాదిల్లు ధరిత్రి ప్రజకు భయజనంబై భయజననంబై. ఒరే దుర్యోధనాన్ని చెప్పిన మాట వినరా, ఎందుకు వచ్చిన జూదంరా? ఈ జూదం వల్ల మీలో మీకు తగువులు వస్తాయిరా? ఆ తగువు వల్ల భేదభావాలు వస్తాయిరా? దానివల్ల యుద్ధం వస్తుందిరా? యుద్ధం వల్ల ప్రజలందరూ పాడైపోతారా అంటున్నాడు. నువ్వేరా పాడైపోయేది, మీ నూరుగురే చచ్చిపోతారా? నేను ఏడవాలంటే దరిద్రం వదిలిపోయింది అది అండం. ప్రజలకు ఇబ్బంది వస్తుందిరా అంటాడంటే కొడుకుతో కఠినంగా చెప్పలేడు, కొడుకుతో గట్టిగా దబాయించి మాట్లాడలేడు. ఎందుకు చెయ్యవలా? చెయ్యి, ధర్మం అది. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మాట్లాడకెక్కువ అనలేడు కొడుకుని. కొడుకు కోసం నీతి చెప్పడం మానేసి ప్రజలు చచ్చిపోతారందుకు జూదం ఆడొద్దని చెప్పాడు. ఇమ్మహి నీవు పాండవులు ఎప్పటి ఎట్ల పరస్పరానురాగమ్మున ఏలుచున్కి ఇది కార్యము? పాండవలక్ష్మి నీకు అసహ్యం మననేల వంచన వంచనం పరార్థ పరిగ్రహ బుద్ధి చేసి పాపమ్మవు పాపకారులకు బాయునవశ్యము అర్థధర్మములు. ఇక్కడ తేలేడు. ఊరే ఎప్పట్లా నువ్వు పాండవులు కలిసి ఉండి ఎవరి సామ్రాజ్యం వాళ్ళు పాలించుకుంటే గొడవ వదిలిపోతుందిరా? ఈ భోగాలైనా దక్కుతాయిరా? పాండవ లక్ష్మి పట్ల నీకు ఎందుకంత అసూయ? వాళ్ళకుండని ఏడుస్తావు ఏమిటిరా? నీకున్నదానికి సంతోషించడం మానేసి. ఇప్పుడు నీకున్నది సంతోషిస్తే నీకు ఉన్న దాంట్లో పోతోందంటే పోకుండా చూడడం సాధ్యం. ఇంకోటి ఉంది వాడిది నీకు తెచ్చేయమంటే ఎలా సాధ్యం రా? వాళ్ళు పౌరుష పరాక్రమవంతులు, వాళ్ళు అది తీసుకొచ్చేయమంటారు ఏంటి? తప్పు కదరా, మాయాజ్యూతంలో తేవడది పాపం. పాపం ముందు ధర్మం, ధర్మం ముందు పాపం నిలబడదు. దానివల్ల చిట్ట చివరికి పాపకారులకు బాయు నవస్యము అర్ధధర్మముల్, అర్ధము ధర్మము రెండు పోతాయిరా మనకి. అందుకని నా మాట విను, వద్దు అటువంటి పని చేయకన్నాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, ఇమ్ముల ధర్మజుతో జూదం మాడగ కంపనాకు ధరణీశ్వర యజ్ఞం మదీయ సమస్త ఐశ్వర్యమ్ముల వడయగనుపాయం అభిమత బుద్ధిన్. నాన్న మాయాజ్యూతం మాయాజ్యూతం అంటావేంటి నాన్న? మాట్లాడితే నా దృష్టిలో అదేమిటో తెలుసా? ధర్మరాజు గారి యొక్క సమస్త ఐశ్వర్యాన్ని నేను లాగేసుకోవడానికి అదొక యజ్ఞం. లోకంలో ఆ యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము వలన సమస్త కామ్యములు ఈడేరతాయి. ఎందుకని అంటే వేదం ఒక మాట చెప్పింది, శ్రియమిచ్చేత్ హుతాశన, అగ్నిని ఆరాధిస్తే సమస్తమైన కోరికలు తీరుతాయి. అగ్నిముఖంగా దేవతలకు హవిష్యులు ఇస్తే అగ్ని ప్రీతి చెంది ఆ పుణ్య చిట్ట చివర పూర్ణాహుతి అయిపోయిన తర్వాత రక్ష పెడతారు. ఆ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఆ అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం చేత సమస్తమైన ఐశ్వర్యములు కలుగుతాయి. నాన్న నాకు యజ్ఞం ఏమిటో తెలుసా? మాయాజ్యూతమే. ఆ యజ్ఞము వలన నేను పాండవ లక్ష్మిని పొందుతాను. అందుకని ఆడవలసింది. పెద్దలు హీనత పొందిరి తద్దియు హీనులు సమృద్ధిధనవిరి నియమం పెద్ది విధి యోగమునకో హృద్దర్పోన్నతులు చూచి ఎట్లు సహింతును సుహృద్దర్పోన్నతులు చూచి ఎట్లు సహింతును. అది విచిత్రం ఏమిట? పెద్దలు హీనత పొందిరి తద్దయు హీనులు సమృద్ధి తనవిరి నియమం పెద్ది విధియోగమునకు. బ్రహ్మగారికి బుర్ర లేదు నాన్న. పనికి మాలిన వాళ్ళకి ఐశ్వర్యమా? ఇంత గొప్పవాణ్ణి నాకు ఐశ్వర్యం తక్కువైపోవడమా? పాండురాజులు ఎక్కువైపోవడం వల్ల కదా నాది తక్కువైపోయింది. అసలు బ్రహ్మగారికి తలకాయిందా? నాలుగు తలకాయలు ఉన్నాయి కానీ అలా రాస్తాడా ధర్మరాజు నుదుటనా? నాన్న నేను నీతో ఒక మాట చెప్తాను. అది ఆ ఇది విధి వియోగమునకు అసహృత్ దర్పోన్నతులు చూచి ఎట్లు సహింతున్, అది నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆమోదయోగ్యం కాదు. పాండవుల ఐశ్వర్యాన్ని నేను హరించవలసిందే. పరమసుఖోపాయంబున పర సంపద చేకొనంగబడునేమి నరేశ్వర, అంతకంటే మిక్కిలి పురుషార్థం బెద్దియుండు భూనాథులకు. మీరిందుల కందురుజను దేరగనే నందయుండి ఉండి తిని సభచూడం దారుడినట్టి అపూర్వ సభారచనలు వినగ చూడబడ ఎవ్వరి చేతన్. నాన్న, అన్నిటికన్నా రాజు ఆలోచించేది ఏమిటంటే ఎంత సులభమైన ఎంత తేలికైన ఉపాయం చేత అవతల వారి యొక్క ఐశ్వర్యాన్ని మనం కబళించవచ్చని ఆలోచిస్తాడు. ఇంతకన్నా సులభమైన ఉపాయం ఏముంది నాన్న? ఓ యుద్ధమా, ఓ కత్తె, ఓ గద, ఏం కావాలి? అలా కూర్చుని పాచికలు విసిరితే చాలు, పాండవ లక్ష్మంతా నాదవుతుంది. నీకేముంది నాన్న? యజ్ఞం జరిగినంతసేపు ఉండి వెనక్కి వచ్చావు, నే చూసి వచ్చా మైసభ ఎంత గొప్పగా ఉందో తెలుసా? అది అసలు అటువంటిది చూడలేదు వినలేదు. కాబట్టి నాన్న ఇది జరగవలసిందే ఈ సభ అంటే వెంటనే శకుని లేచి దుర్యోధనుడితో అన్నాడు, నాగరథాశ్వ సన్నాహమునర్పక యొడ్డనంబులు తీర్పక ఉభయ సైన్య వీరుల కరముల వివిధాయుధంబుల అన్యోన్య సంఘట్టనారబంబులెసగంగ సంగ్రామమేర్పడ చేయక అక్షము తొలిచి ఏ నశ్రమమున ప్రతిపక్ష తతుల సంపదలు జయించి నీకిచ్చెద వగవంగనేల ధర్మరాజు ప్రీతితోడ రావించి అతనితో కడగు జూదమాడ కౌరవేంద్ర ఉండు ఉండు పాట పాండవోన్నతి వేల్పులకైన నపహరింప నలవి కాదు. ఇది కౌరవులకు పాండవుల యొక్క పౌరుష పరాక్రమాలు ఖచ్చితంగా తెలుసు అనడానికి తార్కాణం. శకుని అన్నాడు, నిజంగా యుద్ధంలో సైన్యాన్ని మొహరించక్కర్లేదు, ఏనుగులు ఘీంకరించక్కర్లేదు, గుర్రాలు అరవక్కర్లేదు, భటులు కత్తులతో యుద్ధాలు చెయ్యక్కర్లేదు, నేను నా పాచికలు ఇలా దొర్లిస్తాను అంతే, అటు రాజ్యం ఇటు వచ్చేస్తాను. ఎందుకంటావేమో, ఇలా కాకుండా అలా కూడా తెచ్చుకోవచ్చుగా అంటావేమో దుర్యోధన, అంటే మాట్లాడుతున్నది దుర్యోధనుడితో, చెప్తున్నది ధృతరాష్ట్రుడితో. అక్కడేగా ఉన్నాడు, మరి ధృతరాష్ట్రుడికే ఎందుకు చెప్పడం? అంటే శకునికి ధృతరాష్ట్రుడు అంటే భయం, అంత చొరవలేదు మాట్లాడే బావగారితో. దుర్యోధనుడితో మాట్లాడి ఆ సమయానికి ఏది మాట్లాడాలో అది మాట్లాడి ధృతరాష్ట్రుడికి మార్గం లేని స్థితిని కల్పిస్తాడు, దుర్యోధనుడిలో అగ్ని పెంచుతాడు. కాబట్టి ఇలా పాచికలు వేస్తాను, అలా సామ్రాజ్యం ఇటు వచ్చేస్తుంది, ఎంత తేలిగ్గా వస్తుంది. యుద్ధం చేసి కూడా సాధిస్తానంటావేమో దుర్యోధన, నువ్వు కాదు దేవతలు కూడా గెలవరు పాండవుల్ని. కాబట్టి ఉన్నదొక్కటే మార్గం, పాండవుల రాజ్యం నీదైతే తప్ప నువ్వు బ్రతకలేనంటావా? మాయాద్యూతం ఒకటే. లేదు యుద్ధం చేస్తానంటావా? మనందరం చచ్చిపోవడం ఒకటి, మనది కూడా పాండవులది అవుతుంది. కాబట్టి నువ్వు, నీకు వాళ్ళ రాజ్యం కావాలంటే మాయాద్యూతము వినా మార్గము లేదు. ఇప్పుడు మంకు పట్టెవరికి పెరిగిపోతుంది? ఆడవలసిందే, ఆహ్వానించవలసిందే అని దుర్యోధనుడిలో పెరిగిపోతుంది. అందుకని దుర్యోధనుడు అన్నాడు, విదురమతంబు పాండవేయ హితార్థంబు వాని బుద్ధి నెడగవలవా, అన్యపక్షపాత బుద్ధి పరుగుచునుండెడు వట్టి వాని నప్తుడనగనగునే. ఏమిటి నాన్న, విదురుడు చెప్పాడు విదురుడు చెప్పాడు ఆలోచించు, విదురుడు చెప్పాడు ఆలోచించంటావు? మనం ఒక పని చేసేటప్పుడు మనం ఎలా చేద్దాం అనుకున్నామో అలా చెయ్యాలి తప్ప మనం ఎలా అనుకున్నామో దాన్ని విడిచిపెట్టి ఎవడో ఎలా అనుకున్నాడో అలా చేయడం ఏమిటి? విదురుడు పాండవ పక్షపాతి, ఎందుకని పాండవులకు అనుకూలంగా మాట్లాడతాడు. మనం ఏమనుకున్నామో అది విడిచిపెట్టి విదురుడు పాండవ పక్షపాతిగా మాట్లాడిన దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అనుకూలంగా చేసి పాండవులను ఉద్ధరిద్దాం అనుకుంటున్నావా? ఏం మాకు ఉపకారం చేయవా? ఆడవలసిందే మాయాజ్యూతం, నువ్వు పిలిపించవలసిందే ధర్మరాజుని పాండవుల్ని అన్నాడు. అంటే వెంటనే అనగా సుహృద్యూతం బిన్ ఇందు ఒనరింతము పృద్దువోకవయునవు అని, మేము కేవలంగా ఏమి తోచదు కదా ఆడదాం కాసేపు మాయాజ్యూతం అంటాం, లొంగిపోతాడు దుర్యోధనుడు ధర్మరాజు. ఈ సభామంటపానికి పిలిచి కాలక్షేపానికని మొదలు పెడతాం, సమస్తం లాగేస్తాం, అందరూ సాక్ష్యంగా ఉంటారు. మా క్రీడాద్యూతం కదా, ఏదో పిల్లలు ఆడుకుంటున్నారు కదా అనుకుంటారు, అకస్మాత్తుగా పందాలు ఒడ్డుతాం, ఒడ్డి అన్నీ లాగేస్తాం, అందరూ తేరుకునే లోపల పాండవ లక్ష్మి మాది. కాబట్టి నాన్న నీకు వేరొక మార్గం లేదు, నువ్వు అంగీకరించవలసిందే అన్నాడు. అన్న తర్వాత ఒక చమత్కారం జరిగింది. ఏమిటా చమత్కారం అంటే ధృతరాష్ట్రుడు వెంటనే మిదురుడి కబురు చేశాడంటే ఇంకా దుర్యోధనుడి యొక్క ప్రణాళికని పరిపూర్ణంగా సమ్మతించాడు. సమ్మతించి విదురుణ్ణి పిలిచి అనుపమ రత్నకాంచన చయాంచితమీ సభ దీని దర్శనంబు దీని దర్శనందను అనగుండు తాను తన తమ్ములు ఇందుల కేగుదించి చూచినా కడు సంతసంబగు విశిష్ట జనస్తుత నీవు వాని తోడ్కుని చనుదిమ్ము భూసర సుఖం బుధబంధు జనాను రంజను. ఈ సభ చూస్తే ధర్మరాజు చాలా సంతోషిస్తాడయ్యా, ఈ మణిసభ నిర్మాణం చేశాను అందుకని ఈ సభ చూడ్డానికి వెళ్ళి తీసుకురా అంటే ఇప్పుడు విదురుణ్ణి కూడా మెల్లిగా మాయలోకి దింపడం మొదలుపెట్టాడు. మాయాద్యూతానికి అని పిలవట్లేదు. ఈ సభ చూడ్డానికి రమ్మను తన తమ్ములతో వస్తాడు. వస్తే తర్వాత ఏదో కాలక్షేపం చేస్తారు వాళ్ళు సంతోషంగా, నువ్వు వెళ్ళి మంచి రథం కట్టుకుని తీసుకురా వాళ్ళని అంటే బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళి విదురుడు ధర్మరాజు గారి యొక్క అంతఃపుర ప్రవేశం చేశాడు. విదురుణ్ణి తీసుకొచ్చి ధర్మరాజు కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి బాగున్నారా కుశల ప్రశ్నలు వేశాడు. మా పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు ఎలా ఉన్నాడు, మా తాతగారు భీష్మాచార్యుల వారు ఎలా ఉన్నారు, గురువుగారు ద్రోణాచార్యుల వారు ఎలా ఉన్నారు, అన్ని కుశల ప్రశ్నలు అయ్యాయి. విదురుడు ఉన్న మాట ఉన్నట్టు చెప్పాడు. అక్కడ ద్యూత క్రీడ జరగబోతోంది, దానికి నిన్ను ఆహ్వానించాడు. అది ఖచ్చితంగా మాయాద్యూతం. నిన్ను నీ తమ్ముళ్లతో కలిసి రమ్మని సభామంటపానికి ఆహ్వానిస్తున్నాడు, కానీ ద్యూత క్రీడ కొరకే. ధర్మనందన నువ్వు బయలుదేరి రా అన్నాడు. అనగానే ధర్మరాజు గారు అన్నాడు, పుత్రవత్సలుడు విచిత్ర వీర్యాత్మజుడు ఆర్యుండు ధృతరాష్ట్రుడు ఆదరించి నిన్ను వినియోగించి నన్ను తోడ్కొని తేర, నీవు వచ్చితి నిమ్మితోడ లలితాపూర్వ సభావలోకనంబునయందు జూదంబు కార్యంబె చెప్పుమా, జూదంబు కథమన భేదంబు కాకుండా నేరదు మాలోన. నీ నియోగమనగా మా కలంఘ్యమైనట్లు ధృతరాష్ట్రు పనుపుసేయ నీకు పాడి ఎదియా అనుచు విధినియుక్తుండయి అప్పుడు విదురుతో ఏగ నిశ్చయించే ఇందుకులుడు. ఆయన అన్నాడు ధర్మరాజు, మహానుభావుడు విచిత్ర వీర్యుని యొక్క కుమారుడైనటువంటి మా పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు సంతోషంగా ఉన్నాడా, నన్ను తీసుకురమ్మని నిన్ను పంపించాడు ధృతరాష్ట్రుడు, నీవు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావు, ఒక్క ప్రశ్న అడుగుతాను చెప్పు. లలితాపూర్వ సభావలోకనంబున యందు జూదంబు కార్యంబె చెప్పుమా, సభకి పిలుస్తున్నది అక్కడ కట్టిన సభని చూడ్డానికి పిలుస్తున్నది, మాతో జూదం ఆడడానికి పిలుస్తున్నారు, నిజం చెప్పండి. జూదంబు కథమన భేదంబు కాకుండా నేరదు మాలోన, ఆ జూదం వల్ల మా మధ్య భేదాలు వస్తాయి, దానివల్ల ఏమవుతుంది నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు, అంత ప్రమాదం జరుగుతుంది. నీ నియోగం అనగా మా కలంఘ్యమైనట్లు, కానీ వచ్చిన వాడివి నువ్వు, నీ ఆహ్వానాన్ని మేము కాదనలేం, బయలుదేరొస్తాం. ఎందుకని ధృతరాష్ట్రుడు పంపితే వెళ్ళననడం నీకెలా సాధ్యం కాదో, నువ్వొచ్చి పిలిస్తే రాను అనడం మాకు అలా సాధ్యం కాదు, అందుకని వస్తాను అని విధి చేత ప్రేదేపింపబడినటువంటి వాడై ధర్మరాజు గారు తన తమ్ముళ్ళైనటువంటి భీమ అర్జున నకుల సహదేవులతో ద్రౌపదీదేవితో ధౌమ్యుడితో ముఖ్యమైనటువంటి సేవకులతో హస్తినాపురానికి బయలుదేరాడు. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ధర్మరాజు గారికి తెలుసు ఆడబోయేది మాయాద్యూతం అని తెలుసు, మాయాద్యూతం ఆడితే మనం అన్ని ఓడిపోతామని తెలుసు, ఓడిపోయిన తర్వాత కలహం వస్తుందని తెలుసు, కలహం ఎక్కడికెడుతుందో చెప్పలేమని తెలుసు, జూదం ఆడకూడదని తెలుసు, అది మంచి ఆట కాదు, అలా ఆడకూడదు అది. అందున ప్రత్యేకించి భూమిపతులకు అటువంటి క్రీడ యుక్తమైనది కాదని తెలుసు, ఆడుతున్నది క్రీడాద్యూతం కాదు మాయాద్యూతం అని కూడా తెలుసు. ఇన్ని తెలుసున్న ధర్మరాజు గారు మరి ఎందుకు వెళ్ళినట్టు, వెళ్ళినవాడు తన తమ్ముళ్లనో రాజ సైన్యంతో వెళ్లకుండా తమ్ముళ్ళని తీసుకెడుతూ ద్రౌపదీదేవిని కూడా ఎందుకు తీసుకెళ్ళినట్టు, ధౌమ్యుడితో వెడుతూ చాలా తక్కువ పరివారంతోనే ధర్మరాజు గారు ఎందుకు వెళ్ళినట్టు. ధర్మరాజు గారికి తెలియదా ఈ విషయం? మరి ఇంత ప్రమాదం జరుగుతుంది అన్న విషయాన్ని సూచనప్రాయంగా విదురుడితో చెప్పిన ధర్మరాజు గారు, నేను రాను అని ఎందుకు అనకూడదు? నేను రాను ఎందుచేత అంటే అది ఆడవలసిన క్రీడ కాదు తండ్రి, మీరు పిలవకూడదు దానికి, అందుకని నేను ఆ ఆహ్వానాన్ని తిరస్కరించానని చెప్పండి అని చెప్పచ్చు. కానీ ఆయన చెప్పలేదు. చెప్పకుండా నిన్ను ధృతరాష్ట్రుడు పంపితే వచ్చినట్లు అన్నాడు. ధృతరాష్ట్రుడి పలుపున విదురుడు రావడం ఉద్యోగ ధర్మం. అక్కడ మంత్రి ఆయన రాజు, కానీ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అది కాదు, తండ్రి కుమారుల అనుబంధం. అతనికి తెలుసున్నప్పుడు అలా వెళ్ళకూడదు, విడితే ప్రమాదం జరుగుతుంది అని స్ఫుటంగా తెలుసున్నప్పుడు ధర్మరాజు గారు ఏ కారణానికి వెళ్ళాడు? వెళ్ళినవాడు మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఏదో ఇంట్లో ఓ గరిటిచ్చేసినట్టుగా సమస్తాన్ని కోల్పోయాడు. ఎందుకు అలా జరిగింది భారతంలో? అసలు ధర్మరాజు గారు వెళ్ళడానికి ఏది ప్రబల కారణం వెనక? ఎంత ప్రబలమైన కారణం ఉంటే ధర్మరాజు వెళ్ళాడు, లేకపోతే కేవలము జూతమునందు ఆయనకు ఉండేటటువంటి అనురక్తితో ఆ ఆట ఆడకుండా ఉండలేక దాని మీద ఉండేటటువంటి ఉత్సాహంతో ఎంత అధర్మమని తెలిసినా కూడా, ఎంత ప్రమాదమని తెలిసినా కూడా నేను రాను అని అనలేక బలహీనతకి లోనైపోయి గబగబా వెళ్ళిపోదామని, అందుకే మిగిలిన వాళ్ళని పిలవకుండా తన తమ్ముళ్ళని భార్యని ధౌమ్యుణ్ణి తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడా? అసలు ఎలా వెళ్ళినా ధర్మరాజు గారు వెళ్ళడం వెనక మనకి బలమైన కారణం ఈ సందర్భంలో ఇక్కడ చర్చలో కనపట్టలేదు. అంత తేలిగ్గా ఒక్క విషయం విదురుడితో చెప్పి బయలుదేరిపోయాడు. ఏ కారణానికి వెళ్ళాడు ధర్మరాజు గారు? ధర్మరాజు గారు ఏ కారణానికి వెళ్ళారో, అందులో ఉన్న పెద్ద రహస్యం ఎక్కడ దాచారో, ఎక్కడ చెప్పారో, ఈ విషయాల్ని రేపు ప్రసంగం ప్రారంభం చేస్తూనే చెప్తాను. అది చెప్తే తప్ప నేను తర్వాతి ఘట్టంలోకి వెళ్ళడానికి కుదరదు. ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే అది పూర్తవదు. కాబట్టి అప్పుడప్పుడు కొద్దిగా ఉత్కంఠ ఉండాలి కదూ, దానికి ఎందువల్ల అన్నది, ఎక్కడుందో ఈ రహస్యం, ఎక్కడ చెప్పబడిందో, ఆ చెప్పబడిన రహస్యాన్ని రేపటి రోజు ప్రారంభంలోనే చెప్తా. మొదటి పావు గంట దాటిపోతే మీరు ఇంకోళ్ళని అడిగి తెలుసుకోవాల్సింది. మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.